నేను అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మాసాన మాగశీషం. ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో ఛందస్సులలో నేను గాయత్రిని అన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో యజ్ఞాలలో జపయజ్ఞము నేను అన్నాడు. మూడు పదాలు మార్గశీర్ష మాసము, గాయత్రి మంత్రము, జపము అన్నాడు. ఈ మూడింటి అద్భుతమైనటువంటి ఈ నెలలో జరగటం రేపు తీసుకుంటే కూడా శోపిని ఉండటమే ఒక జర్మన్ ఫిలాసఫర్, జర్మన్ తత్వుడు చాలా పుస్తకాలు రాశాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణం ఈనాటికి కూడా భారతదేశం యొక్క అద్భుతానికి దీటుగా ఉంటుంది అనేక మంది ప్రముఖుల అభిప్రాయం. అటువంటి వ్యక్తికి భగవద్గీత చేతిలో పడింది కొంతసారి. ఇంకొక అతనికి భగవద్గీత అనేది తెలియదు. అతను విదేశీయుడు, జర్మన్ భాష, సంస్కృతం రాదు. వివేకానంద ద్వారా భగవద్గీత అనేటువంటి పుస్తకం ఆయన చేతిలో పడింది. మీరు చెప్తే నమ్మరేమో, ఆ పుస్తకం గురించి వివేకానంద చెప్పిన మాటలు విని మూడు రోజులు రాత్రి పగలు ఆయన ధ్యానిస్తూ చేత ఇంత అద్భుతమైన పుస్తకం ఉంటుంది అని నాకు తెలిస్తే అసలు నేను పుస్తకాలే రాసిందేమని కాదన్నమాట. చాలా మంది నా మిత్రులు భగవద్గీత యొక్క గొప్పతనం గురించి నీ ఉద్దేశం ఏంటి రామకృష్ణ అని అడుగుతూ ఉంటాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి భగవద్గీతలో పుస్తకం కూడా నింపకుండా, అసలు ఆ పుస్తకం యొక్క అర్థను కూడా తెరవకుండా, అసలు అది భగవద్గీత అనే పుస్తకం ఉంది లోపల అని కూడా తెలియకుండా ఒకనొక ప్రదేశంలో అందరికీ తెలుసు వాడు చెప్తున్నది అబద్ధమని, కానీ ఆ పుస్తకం మీద చేపెడతాడు అతను నేను చెప్పేది నిజమే అని అది నిజమైపోతుంది. భగవద్గీతను మీరు ముట్టుకుంటేనే ప్రపంచం అంతటికీ అబద్ధం అని తెలిసినా అది నిజమైపోతుంది. నేను చెప్పక్కర్లే ఎక్కడ జరుగుతుందో అది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ గీత యొక్క గొప్పతనం. ఒక వ్యక్తి మూడు రోజుల పాటు రాత్రి పనులు డ్యాన్స్ చేస్తే మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? అబద్ధాన్ని నిజంగా నిరూపించుకోవడానికి తెలిసి కూడా ఆ తప్పు మనం చెప్పుకోండాలి అంటే భగవద్గీత చాలా గొప్పది అని విదేశీయులు మనకి చెప్పకుండా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియాలి అంటే మూడు లక్షణాలు మనలో ఉండాలి ఇప్పుడు కూడా. ఆ మూడు లక్షణాలను మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనము భగవద్గీతని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆ మూడు లక్షణాలకి ముందు ఇప్పుడు నేను చెప్పబోయేది భగవద్గీతని అర్థం చేసుకోవడానికి మనము అలవర్చుకోవలసినటువంటి మూడు మానసిక లక్షణాలకి ముందు కొంత కతంగా జరగవలసి ఉంటుంది. భారతీయులకి అది అవసరం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి మనకు అది అంతగా అవసరం లేదు. కానీ వాటి పేర్లు మనకి తెలియాలి. దాన్నే అష్టాంగ యోగ విద్య అన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అంటాం. ఈ ఐదు ఎక్కడైతే ఉంటాయో అక్కడే తర్వాత భగవద్గీతను అండర్స్టాండ్ చేసుకోవడానికి, భగవద్గీతను అర్థం కావలసినటువంటి సామర్థ్యం మనకు తెలుస్తుంది. దాన్ని ధారణ, ధ్యాన, సమాధులు అంటాం. నేను ఆధ్యాత్మికతలో ప్రవేశించాను. కొన్ని సంవత్సరాల తర్వాత
గురువారంలోకి
వెళ్ళాను. ఇదో జనాలు ఆయన యొక్క సాధన యొక్క గొప్ప గుణం ఎలా ఉంటుంది అంటే, తులసీదాస్ రామచరిత మానస్ ఎక్కడ పూర్తి చేశాడో, ఏ పూర్తి చేశాడో ఆ ఘాట్లోనే మెట్ల మీద కూర్చొని ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆ మెట్టు దాటి పైకి వెళ్తాడు ఆయన. ఈ లోపల ఏమవుతుంది అంటే, గంగానదిలో వరదలు ఉంటూ ఉంటాయి. వరదల్లో ఆయన మునిగిపోతాడు. ఆయన మునిగిపోయిన తర్వాత వరదల వల్ల ఏమవుతుంది, ఆయన చుట్టూ మట్టి పెరుగుతుంది. వినిపిస్తుందా? అంచేత ఆయన మట్టిలో పురిగిపోతాడు. ఆ దుర్గా ఉపాసకుడు ఆయన వర్షాకాలం అయిపోయిన తర్వాత, గంగానది యొక్క వరద తగ్గిపోయిన తర్వాత ఆ మట్టి నుంచి తగ్గి ఆయన బయటకు తీసుకోడు. ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు, బతికే ఉంటాడు. ఆయన ఆయన ఉంటాడు. ఆయన వీర నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు తరచూ వృద్ధిలో ఉండేవాడిని ఆయన గురించి. ఆయన నాకు ఒక కథ చెప్తూ ఉండేవాడు. ఈ కథ మనం ఆ వృద్ధులందరికీ తెలియాలి. రామకృష్ణ భారతీయులందరికీ కూడా ఈ కథ తెలియకపోవటం వల్లే ధారణ ధ్యాన సమాధిలో వాళ్ళు నిష్ణాతులు కాలేకపోతున్నారు అన్నాడు. ఈ కథ లో హీరో ముల్లా నసరుద్దీన్ గారు. కాశ్మీర్లో ఉంటాడు ఆయన. కానీ ఆయన కాశ్మీర్లోనే ఉండిపోకండి, మీ ఇంటి పక్కన కూడా ఉంటున్నాడేమో ఆయన. కాస్త జాగ్రత్తగా గమనించండి, వీలవుతే ఆయన మీ ఇళ్లలోనే ఉన్నాడేమో. ముల్లా నసరుద్దీన్ గారు జాగ్రత్తగా గమనించండి కథలో. కాశ్మీర్ లోయలలో ఇనిమిది ఒక పొలం ఉంది. పొలం ఉంది కనుక గుండెలో పంట వేసినప్పుడు ఆ పంట పోకుండా జాగ్రత్తగా ఉండటానికి పంట వేసుకుని ఆయన కాపలా కాస్తూ ఉండేవాడు. ఆయనకి ఆ వాస్తే సీఎం పెట్టారు కూడా. సాయంత్రం పూట పొలంలో కాపలా కాయకుండా కాశ్మీర్లో ఉంటుంది. కాశ్మీర్లో పొలంలో కాపలా కాస్తున్నటువంటి ముల్లా నసరుద్దీన్ గారు వచ్చారు క్యాపిటల్ సిటీకి. అక్కడ ఇలాగే ఒక సభ జరుగుతుంది. ఆ సభలో అనేక మంది దేశ విదేశీయులైనటువంటి మృత్యువు గురించి మాట్లాడుకుంటున్నారు. పక్క నుంచి ఎలా అడుగుతున్నాడు ఆయన, సెలవు పెట్టాడు అల్పిపోయినాడు కనుక కాసేపు అక్కడ కూర్చుందాం అనుకుని ఆ అడుగు మీద కూర్చున్నాడు. లోపల డాక్టర్లు మృత్యువు గురించి చర్చిస్తున్నారు. చాలా భయంకరంగా చర్చిస్తూ ఉండే ఏం చెప్తున్నారు కదా, మేము వింటున్నప్పుడు మనిషి శరీరం చల్లబడిపోతుంది, కడపాలన్నా చేతు. అంటే డాక్టర్ల ఉద్దేశం ఏంటి, పక్క వాళ్ళు ఎవరైనా చేతులు అవి కడపాలనంటే శరీరం తిరిగిపోతుంది కనుక కడపలేడు అని. ఈయన అర్థం చేసుకున్నది ఏంటి, ఈయన అర్థం ఏం చేసుకున్నాడు ముల్లా నసరుద్దీన్ గారు, మొహం మీద దాని మీద ఈగలు అవి వాళ్తూ ఉంటాయి, దాని శరీరంలో ఏ విధమైనటువంటి స్పందన ఉండదు. అంతవరకు నిన్నాక ఆయన వ్యవసాయం చేసుకున్నాడు. టైం అయిపోతుంది, బస్సు దొరకదు, మళ్ళా నేను పల్లెటూరు వెళ్ళిపోవాలని చెప్పి ఈ రెండు మూడు ముక్కలు విన్నాడు. బస్సు ఎక్కాడు, పల్లెటూరు వెళ్ళిపోయాడు. పల్లెటూరు వెళ్ళిపోతే చివరికి తన పొలంలోకి వెళ్ళాడు. పొలం మీద మంచం మీద పడుతున్నాడు. ఆ తొందరలో ఆ హడావిడిలో కప్పుకోట కావాల్సిన కంబడీలు అది తీసుకెళ్ళడం మర్చిపోయాడు. శ్రీనగర్ పక్కన మన ఇళ్ళ మామూలుగా తిరుగుతున్నట్టు తిరగటానికి వీలు లేదు. అంతే సరే ఎలాగో చదువుకోదాం అనుకున్నాడు. మంచి ఎక్కాడు. చలి గదగదగా అనిపిస్తోంది, నిద్ర పట్టలే. 1 గంట అయింది, 2 అయింది, 2:30 అయింది, 3 అయింది, చలికి బిగుసుకుపోయాడు. నిద్ర సుఖం ఎలాగంటారు కదా, అంతే ఎలాగో అలాగో ఆ భయంకరమైనటువంటి చలిలో కూడా ఆయన పడుకున్నాడు. ఆయన శరీరం బిగుసుకుపోయింది. శ్రీనగర్ చలి ఎప్పుడో ఏ 4 గంటలకు ఎప్పుడో ఆయనకి ముందుకు వచ్చింది. శరీరం కలపాలనుకుంటే కలపలేకపోయాడు. సాయంత్రం విన్నాడు మృత్యువు గురించి చర్చలో, శరీరాన్ని కలపలేదు అని. నా శరీరం కదలటం లేదు, నేను చెప్పను అనుకున్నాడు. ఈ లోమో ఏదో కరెక్ట్ తిరుగుతే దాన్ని శరీరం కదులుతే కదా, అది కూడా ఒకటి చెప్పారు డాక్టర్లు, మహామహా డాక్టర్లు, ఫారెన్ రిటైర్డ్ డాక్టర్లు అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా. ఈ లోపల పల్లెటూరు కదా, నాలుగున్నర గృహ ప్రాంతానికి పక్క ఊరు నుంచి వాడు ఈ ఊరికి రావటం మొదలవుతుంది. అయ్యో పాపం ఎవరో చలికి చచ్చిపోలేదురా అన్నాడు. ఈయనకి నిర్ధారణ ఉంటుంది, చూసావా ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు నేను చచ్చిపోయాను. అయ్యో పాపం అక్కడ ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉంచకూడదు, ఇంటికి తీసుకెళ్దాం అని వాళ్ళలో ఒకటి చర్చించుకుంటున్నారు. వీడి ఇల్లు ఎక్కడ ఉందో మనకి తెలియదని మాట్లాడాలంటే సరిగ్గా తీసుకుపోయాడు పాప, మాటలు రావటం ఏంటంటే సరే వాళ్లే ఏదో అవస్థపడి ఆ పల్లెటూరు వాళ్ళు ఎలాగో అలాగ అతను ఒక నాలుగు గంటల వచ్చి కర్రలు పేర్చి ఆ కర్ర మీద ఆయన పడుకోబెట్టు తీసుకొచ్చి నాలుగు రోజుల కూడలికి పల్లెటూరు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతను ఇల్లు ఎక్కడ తెలియదు వాళ్ళకి, వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఇల్లు ఎక్కడ ఉందో పాపం తెలియదు, ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు ఏంటో అని. అప్పటికి కాస్త చదివి కాస్త ఒళ్ళు కవి స్వాధీనంలో కానీ డాక్టర్లు చెప్పింది విన్నాడు మాట్లాడకూడదు అని. ఉంచాడు ఓపిక పెట్టి మాట్లాడకుండా ఉన్నాడు. కానీ నాలుగు రోడ్ల కూడల దగ్గరికి వచ్చేసరికి ఇతని మనకి తెలీదు అని ఎప్పుడైతే అతను మూసుకున్నవాడు చెప్తే నేను చనిపోయాను చూసినాడు. మీరు వాళ్ళ పరిస్థితి గురించి మోస్తో నాడు పరిస్థితి ఎలా ఉంటుందో లేచి కూర్చొని నేను సరిపోయాను, నేను మాట్లాడకూడదు, అయినా నా ఇంట్లో ఎక్కడ ఉంది మీకు తెలియదు కనుక ఇంకా నాలుగోదే మా ఇల్లు అక్కడ చేస్తే బాగుపడుతున్నాడు. మన ఆధ్యాత్మిక సాధనలో కూడా ఆ దుర్గ ఉపాసన చెప్పినటువంటి రహస్యం ఇంకా చూడండి. భగవద్గీత ఇందుకు ఇది నేను మీకు చెప్పాల్సింది అంటే భగవద్గీత యొక్క 18వ అధ్యాయం కూడా యోగ సరే అవన్నీ కూడా యోగాలు. ఆ యోగ విద్యను మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము ఈ మూడింటి వల్ల వస్తుందని భగవద్గీతలోనే చెప్తాడు. ఏంటా మూడింటి వల్ల? మాసాలలో ఉత్తమైనటువంటి మార్గశిర మాసంలో ఛందస్సుల్లో నేనైనటువంటి గాయత్రిని జపయజ్ఞం ద్వారా మీరు సాధించ తెలుసు, మీరు సాధన చేసుకోగలిగితే గీతా యోగ శాస్త్రం అర్థమవుతుంది, అతని సాధన మాత్రమే మిగిలిపోతుంది. ముల్లా ముందు దీన్ని సరిపోలేదు, మెలకుగానే ఉన్నాడు కానీ ఎలా నటిస్తున్నాడు, చనిపోయిన వాడిలాగా నటిస్తూ చనిపోయిన వాడి లక్షణాలు ఇలా ఉంటాయి కనుక నేను కూడా అలాగే ఉండాలి అని. ఋషుల యొక్క బాహ్య స్వరూపాన్ని కానీ ఋషుల యొక్క జీవితాన్ని కానీ జ్ఞానస్థితిలో వాళ్ళు కూర్చున్నప్పుడు ఎలా కదలకుండా కూర్చుంటున్నారో అలా కదలకుండా కూర్చోడానికి మీరు ప్రయత్నం చేయండి. సహజం కర్మ కౌంత్రేయ కదో అతను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తూ ఉండేవాడు, నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తూ ఉండేవాడిని కాశీలో. అతను ప్రతి వస్తువు చాలా నీటిగా ఉంచుకునేవాడు, అతను ప్రతి వస్తువు చాలా నీటిగా తప్పిన ఏది ఉండాలో ఉంచుకునేవాడు అంటే నేను ఎలా ఉండేవాడిని అర్థమైతే కదా, అలా ఉండేవాడిని కాదు నేను. అది అక్కడ ఉంచి పెడుతూ ఉండేవాడు, అని అక్కడే పెడుతూ ఉండేవాడు. పాపం అతను స్నేహితుడు కనుక మళ్ళా చూసి జాగ్రత్తగా పెడుతూ ఉండేవాడు. ఒకసారి మధ్యాహ్నం ఎందుకో తొందరగా కాలేజీకి తలవించారు, డిపార్ట్మెంట్ నుంచి నేను రూమ్కి వచ్చేసి ఆ హాస్టల్లో ఆయన పడుకుని ఉన్నాడు. అక్కడ ఆయన ఇక్కడ పడుకుని ఉంటే నేను అసలు ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావా అని అవును అన్నాడు. నేను అడిగింది ఏంటంటే అతన్ని ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావా అని, దానికన్నా జవాబు లేకుండా అవును అన్నాడు. సినిమా హాల్ దగ్గర కలుసుకుంటాను నేను ఎప్పుడో ఇంటర్ వెళ్ళాను, అంతవరకు చూసుకోరు వాడు ఒకళ్ళు సినిమా హాల్లో కలుసుకుంటాను ఇంటర్ వెళ్ళిన ఏమయ్యా సినిమా వచ్చావా అని చెప్పాడు. సినిమా హాల్లో ఇంటర్ వెళ్ళ కలుసుకున్నాడు. అలాగే అతను మంత్రం మీద పడుతుంది నిద్రపోతున్నావా అని నేను అడిగితే అంత నిద్రపోయాను అని చెప్తే అర్థమైన నిద్రపోతున్నట్ట మెలుకుగా ఉందట. అలాగే మీరు ధ్యానం చేస్తూ నేను ధ్యానం చేస్తున్నాను అని మీరు అనుకుంటే మీకు తెలుస్తూ ఉంటే అది ధ్యానం ఉండేది, అది అవుతుంది తప్ప యోగంలో ప్రవేశం ఉండదు. యోగ శాస్త్రే అన్నాడు భగవద్గీతలో, అంచేత భగవద్గీత ఒక వ్యక్తి నెత్తి మీద చెప్పింది డ్యాన్స్ చేయగలిగింది, ఇంకొక వ్యక్తి తన చెప్పిన అభిమానాన్ని నిజంలో నిరూపించుకోవడానికి ఉపయోగించడం ఎంత తేడా ఉన్నదో. భారత్ నుండి చెబుతున్నటువంటి యోగ సాధనలలో అసలు ఋషులు చెప్పిన యోగంలో అంత తేడా ఉంది. వింటానని నచ్చదు కానీ నచ్చకపోయిందా మనం బాగుపడాలి అంటే చేదు ముందు మిగాల్సిందే. యోగ నివారణ అవ్వాలంటే ఒక దారి లేదు. అంచేత ఆ యోగ విద్యను దర్శించే యోగ శాస్త్రంలో మనం ప్రవేశం చేయగలుగుతుంది. భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు కూడా మనకి మార్గదర్శకం అవ్వాలి. సర్వోపనిషదం కావు యోగ గోపాల ఉందన పార్థో కండిషన్ చెప్పాడు సర్వోపనిషదం. ఉపనిషత్తులన్నింటినీ కూడా సారంగా తీసుకొచ్చి చెప్పినటువంటి ఆ మహాగీత విద్యను మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ యోగ విద్యలోకి మనం ప్రవేశం చేయాలి అంటే ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానము కేవలము మాటల వచ్చే పరిమితం కాకుండా మనం ధ్యానస్థితిలోకి వెళ్ళాలి అంటే ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు కనుక ధ్యానస్థితిలోకి వెళ్తే, ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ధ్యాన స్థితిలో ఉన్నటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి, నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగాను అనుభవం ఎలా ఉంటుంది అంటే ధ్యాన స్థితి మన పరమావధి కాదు, సమాధి స్థితి మన పరమావధి. కానీ సమాధి స్థితి కూడా మన పరమావధి కాదు, సమాధి స్థితిని ఉపయోగించుకోవడం మన పరమావధి. మనం అక్కడ చాలా తప్పు మార్గం మళ్ళా చెప్తున్నాను జాగ్రత్త చేయాలండి. యమనియమ భగవన్ ప్రాణాయామ ప్రత్యాహారాల గురించి నేను మీకు చర్చించి తెలుసుకోలేదు, భారతీయుడికి దాని గురించి చర్చ అనవసరం. కానీ యోగ విద్యలో ప్రవేశం చేస్తాము అన్నటువంటి వ్యక్తులు గుడికి వెళ్ళి ఉండకపోయడం, భగవంతుడి గురించి కొన్ని స్తోత్రాలు చదివేయడం, ఇది యోగం కాదు. ముఖ్యమైన భారతదేశానికి ఉందో చరిత్రమైన వాటిని కూడా చూస్తూ ఉంటే ఒకసారి ఆనందము వేస్తుంది, ఇంకోసారి బాధ వేస్తుంది. ఎందుకు ఆనందం వేస్తుంది అంటే అంత గొప్ప సంస్కృతికి వారసత్వం ఉంది, మనకు హక్కు ఉంది. మిగతా వాళ్ళు అంత ధైర్యంగా ఇది మాది రాలేదా, ఇది మాది అని పదకొండు చెప్పలేరు,